நித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்துவம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதக்யம் த்ரைபுரம் மகஹா நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். ஜகத்தாத்ரீம் அஹம் தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே ப்ரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். மார்க்கண்டேய புராணம் அஷ்டாக காரியக்ரமங்களும் 8வது காரியக்ரமங்களும் அடுவிட்டோம். அம்மாவுக்கு சாலா இஷ்டமே அஷ்டமி அண்டே. அதுக்கே ஒருசா 8வது காரியக்ரமம் பரமேஸ்வரி சங்கல்பிச்சு உண்டுது. అందులో భాగంగా మరువులలో 8వ మరువు పేరు సావర్ణి మరువు. ఈ సావర్ణి మరువు ఉత్పత్తి అమ్మ అనుగ్రహంతో అయ్యింది. సావర్ణి మరువుకి పూర్వజన్మలో శ్రీ జగన్మాతృ కటాక్షం లభించిన ఘట్టమే శ్రీ దుర్గా సప్తశతి. కొంతమంది వ్యవహారంలో దీనిని చండీ సప్తశతి అని కూడా పిలుస్తున్నారు, కాని దీనికి నిజానికి దేవీ సప్తశతిగా దుర్గా సప్తశతిగానే వేదకాలంలో ప్రమాణం ఉన్నది. అమ్మ చండీగా కూడా ద్రోహపడుతుంది కాబట్టి చండీ అని ఒక నామాంతరం ఇచ్చారు. అమ్మకి అనేక నామాలు ఉన్నాయి, ఏ నామంతో పిలిస్తే మాత్రమే ఉంది, ఎలా పిలిచినా ఆవిడ పరాశక్తి.
సారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే.
ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. ఈయన దగ్గర సామంతరాజులు చాలా మంది ఉండేవారు. ఆ రోజుల్లో కూడా ఆంధ్రం, కళింగం, అంగ, వంగ వీటన్నిటి గురించి భారతంలో భాగవతం అన్నింటిలో చెప్పారు. అందులో సహదేవుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ జయించినట్టుగా మహాభారతంలో ఉందిగా. దక్షిణ దిగ్విజయ యాత్రలో సహదేవుడు ఆ రోజుల్లో ఆంధ్రులు జయించారు. వాళ్ళందరి దగ్గర కప్పం పొందినట్టుగా ఉంది. ఇక పోతర గారు భాగవతంలో ఆంధ్రుల శబ్దాన్ని కొంచెం పక్కకి తీశాడు కారణం చేత. ఎందుకంటే అప్పట్లో ఏ కారణం చేతనైతేనే దుర్యోధనుడికి సాయం చేశారు ఆంధ్రులు. అందుకని తెలుగు వాళ్ళని కొంచెం పక్కకి పెట్టాడు ఆయన. ఎందుకైనా మంచిది ఈ విషయం బయటికి పొక్కడం మంచిది కాదని పోతర గారు పక్కకి పెట్టాడు. కాని సంస్కృతంలో కిరాత హోడ ఆంధ్ర కళింగ కంకా అని కిరాతులు, కూణులు, ఆంధ్రులు, కంకులు ఏతే చండాల సంభవ పాపిన హాని. వీళ్ళలో వీళ్ళు చాలా మంది పాపవంతులు. కారణం ఏంటంటే చెప్పా కదా, మహాత్ములైన ఋషుల్ని కొందరిని గౌరవించక పాపాత్ములకి మాత్రం క్రియ చెప్పుకుండేది. పనికి మళ్ళీ ఉపన్యాసానికి వస్తే వాడికి ఓ హాలంత నింపేస్తారట. మహాత్ములు స్వాములు నిజమైన తపస్యాలు వస్తే కొద్దిగా పలచగా ఉంటారు. అందుకని వీళ్ళని పాపాత్ములు అని మహాభాగవతంలో అసలు ప్రారంభంలోనే చెప్పారు. ఈ జనం అందరినీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక్కొక్క రాజులు పెట్టేవారు. ఈ రాజుల్ని సామంతులు అనేవారు. వీళ్ళందరికీ కలిపి ఒక గొప్ప రాజు ఉంటే వాడు రాజరాజు. సంస్కృతంలో అయితే రాజరాజ రారాజ అని కూడా ఉన్నారు. రారాజు రాయ అని కాబట్టి ఆ రాట్ శబ్దం రా కూడా ఉంది కాబట్టి రారాజు అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే చక్రవర్తి రాజాధిరాజు. రోజు మన మంత్రపుష్పంలో రాజాధిరాజాయ ప్రసహ్య సాయిని అంటారా, అంటే అందరికి ప్రభు. మనం మహారాజులు అనుకున్న వాళ్ళకు కూడా రాజుని పరమాత్మ అంటాం. అంత స్థాయిలో ఉండేవాళ్ళు కొద్దిమంది భూలోకంలో ఉండేవారు. అటువంటి వాళ్ళలో ఈ సురధుడు ఒకడు అన్నమాట. అందుకే సమస్తే క్షితిమండలే, క్షితిమండలే సమస్తే, మొత్తం భూమండలము నందు అని అర్థం. సప్తమీ విభక్తి. ఆయన పేరు సురధుడు. ఆయన చైత్రుడు అనే ఒక రాజుగారి వంశంలో పుట్టాడు కనుక చైత్ర వంశ సముద్భవ అన్నారు. పూర్వకాలం చిత్రుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన వల్లే చిత్తా నక్షత్రం అసలు ఆ పేరు పొంది అంత ప్రసిద్ధికి కూడా ఎక్కింది. అసలు చిత్తగా దాని అసలు పేరు చిత్ర, అందుకే చైత్ర మాసం అంటున్నాం కానీ చైత్ర మాసం అంటే చిత్తమాసం గుర్తుపెట్టుకోండి. వ్యవహారంలో తెలియక ఇలా అన్నానని అప్పుడప్పుడు ఒక్కోసారి కొంచెం బాధపడినా పర్వాలేదు, కానీ భాషా జ్ఞానము దాని అర్థపటుత్వం లేకపోవటం వల్ల చాలా మంది జ్యోతిష్కుల వల్ల చాలా మంది కవుల వల్ల దేశానికి ఇబ్బంది వస్తుంది. తెలుసుకోవాలి అంటే ఒక ప్రయోగం చేశాక ఇది అవునా కాదా అని అనుమానం పెద్దలు అడిగి తెలుసుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న లోపాలు తొలగుతాయి. లోపం లేకుండా ఏ లోపం ఉండదు, అవునా కదా? కానీ తెలుసుకోకపోతే ఎలా? మరి వేదానికి ఎలా స్వరం ఉందో శబ్దానికి కూడా ఒక స్వరం ఉంది, దాని పేరే స్వరం. స్వరం అంటే అచ్చు అని అర్థం అనమాట. అది తెలియకుండా లోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడితే ఉపయోగంగా ఉంది. ఊ దొరికే కదా అని పదాలను ఢామ ఢామని వేసేస్తే కాదు, ఆచి తూచి పదం వేస్తే అది మనల్ని రక్షిస్తుంది, లేకపోతే భక్షిస్తుంది. స్వరభంగం అవడం వల్లే వృత్రాసుడు తెచ్చిపోయాడు, తెలుసు కదా మీకు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే స్వరభంగం అవడం అంటే అక్షరములు ఎక్కడ ఎలా విరిచి ఉచ్చరించాలో తెలియాలి. అందుకే ప్రతి వేద పండితుడికి పూర్వం ముందు భాషను బాగా నేర్పేవారు. జ్యోతిష్కుడికి సంస్కృతం కష్టపడి నేర్చుకున్నాకే జ్యోతిష్లో అడుగు పెట్టేవారు, అప్పుడు వాడికి ఆ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. నిజంగా ఓ జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చాడు చాలా కాలం, నా దగ్గర కొంతకాలం సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఆ కొడుకు వచ్చి ఇదో కవలపిల్ల కొట్టాలంటే ఇలా ఉండాలండి అన్నాడు. ఏదయ్యా శ్లోకం అన్నాను. భవితాయ మలోదయ అండి అన్నాడు. భవితాయ మలోదయ అంటే ఏమిటి ఆ శ్లోకం అన్నాను మళ్ళీ. మలోదయ అంటే మలము పుడుతుంది అని అర్థం. మలం అంటే మీకు నేను చెప్పక్కర్లా. ఈ భవితాయ మలోదయ ఏంటంటే అది నిజంగా భవిత యమలోదయ, యమళ అంటే కవలలు అని అర్థం. యమల శబ్దం వరకు జంట కవలలు, యమల ఉదయ భవిత యమలోదయ. వీటికి చదవడం రాక భవితాయ మలోదయ, భవితాయ మలోదయ అంటే రోజు వాటిలో బలం పుడుతుంది అది రాజేశ్వర అన్నమాట. నేను ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం చెప్పట్లా. ఏనాడు నేను ఉపన్యాసంలో చెబుతున్నది హాస్యానికి కూడా అబద్ధం అంటలా, దానికి సాక్షి అమ్మవారన్నమాట. ఇది జరిగింది నేటికి 15 సంవత్సరాల క్రితం. ఎందుకని? వాడు చూస్తే జగత్ ప్రసిద్ధికి ఎక్కేస్తారు. ఓ జ్యోతిష్కుడు అంటారు, వాడి దగ్గర వెళ్ళిపోవడం, ల్యాప్టాప్ లో టిక్ చూసేసి ఏదో చెప్పేయడం, వీడు చేయటం, కొంపలు మురిగిపోతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత దరిద్రపు పదాలు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల వాడు నష్టపోతున్నాడు, లోకం నష్టపోతుంది. దీనివల్లే వాడు ముహూర్తం పెడితే వాడు పెళ్ళైతే రేపు పెడాలి, ఇవాడు వాడు ఇల్లు కొనుక్కుంటే మర్రాడు అమ్మయ్య. ఎందుకు వస్తుంది అంటే అరపర పాండిత్యం. మన వ్యక్తిగత దోషాలతో కూడా ఆ దోషాలు కూడా పట్టుకుంటాయి అనమాట. అందుకని ఆచితూచి పదములను వాడవలను అని అందుకు చెప్తున్నాను వాటిని. చిత్ర అసలు పేరు దానికి. చిత్ర అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది చైత్రము. గుర్తుపెట్టిన మాసములకు మనకు పేరు ఎలా వచ్చాయి? చిత్రలో పూర్ణిమ నాడు చిత్రం ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠం, పూర్వాషాఢ గాని ఉత్తరాషాఢ గాని పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం, పూర్వ భద్ర ఉత్తర భద్ర ఉంటే అది భాద్ర పదమాసం, శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం, అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వయుజం, అశ్వయుక్కు అందుకని ఆశ్వయుజం అయిందనమాట. ఇవి మాసాలకు పేర్లు వచ్చినవన్నీ కూడా. కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీకం, మృగశిరం ఉంటే మార్గశిరం, పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం, ఉత్తర పలుకుని లేక పూర్వ పలుకుని నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే రెండింటి ఏదన్నా అది పాల్గొన మాసం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ నక్షత్రం ఎలా ఉచ్చరించాలో తెలియాలి. ఆ చిత్ర అని దానికి నామం ఇచ్చిన ఒక గొప్ప ప్రభు ఉండేవాడు ఒక జ్ఞాని, అమ్మవారి ఉపాసకుడు. అతని వంశంలో చైత్ర వంశ సముద్భవుడై సురధుడు అని ఒక రాజు చాలా కాలం పరిపాలించాడు భూమండలాన్ని. ఆ రాజుగారికి బాగా ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, భార్య వచ్చేది, పిల్లలు గొప్పవాళ్ళు, మంత్రులు గొప్పవాళ్ళు. దాంతో హాయిగా పరిపాలన సాగింది. ఇలా కొంతకాలం సాగినట్టు ఎల్లకాలం సాగుతాయా? ఎప్పుడు రోజులు మనమే అయితే మనకి మన మించిన రెచ్చిపోము. సాగినంత కాలం నాకు గొప్ప లేడు, సాగకపోతే చతికెలబడతాం. అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకే అన్ని బాగున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా నిర్గర్వంగా అమ్మ అంత నీదే అని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు మన మాట నెగ్గుతుంది అనుకోకండి. ఎలక్షన్ లో ఐదారు సార్లు ఎక్కచ్చు, ఆరో సార్లు నెగ్గుతాడో నమ్మకం లేదు, ఒకటి దగ్గర వీడు ఉంటాడని నమ్మకం లేదు. కాబట్టి ప్రతి జీవితంలోనూ కూడా ఒడిదుడుకులు ఉండి తీరుతాయి. పాప ఈ రాజుగారు హాయిగా పరిపాలిస్తున్న కాలంలో ఆయన కూడా కాలం కలిసిరాక అక్కడ కోలా విధ్వంసులు అని కొంతమంది ఉండేవారు. కోలా విధ్వంసిన అని చెప్పారు మూలంలో. అంటే అర్థం ఏంటి తెలుసా? రెండు అర్థాలు. పందుల్ని వేటాడి తినే జాతి ఒకటి, వాళ్ళని కోలా విధ్వంసులు అని అంటారు. కోలా అంటే పందులు, వాటిని లాగి పెట్టి కొట్టి చంపి తినేవాడు అని ఒక అర్థం. అందులో రెండు శాఖలు ఉన్నాయి, ఒకటి కోలా విధ్వంసులే, రెండో వాళ్ళు కూడా కోలా విధ్వంసులే. మొదటి వాళ్ళు పందుల్ని వేటాడి తినేవాళ్ళు, రెండో వాళ్ళు కోల అవిధ్వంసిన పందులను అసహించుకుని గోవుల్ని మాత్రమే తినేవాళ్ళు. అంటే మీకు నేను చెప్పక్కర్ల, వాళ్ళకి పందింటే చాలా కోపం. మత కలహాలు రాగొట్టడానికి పందులు వాళ్ళ ప్రార్థనలు కదా భరించేవాళ్ళు. అందుకే ఆ జాతి అనమాట. ఈ రెండు జాతుల వాళ్ళు కూడా, వాళ్ళేమో పందులు తినే జాతి, ఒకటేమో పందులను అసహించుకునే జాతి, ఇద్దరు కుంభక్క అయ్యారు. ఆ రెండు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెప్పొట్టుకు తెచ్చిపోతాయని ఆ మతాల గురించి నేను చెప్పక్కర్ల. ఆ ఇద్దరు కలిసి పాపం ఈ రాజుగారి మీదకి రహస్యంగా రాత్రికి రాత్రి దండయాత్రకు వచ్చి పడ్డారు. ఈయన సిద్ధంగా లేడు, కాలము కలిసి రాలేదు. అందువల్ల ఏమైపోయింది, యుద్ధరంగంలో ఓడిపోయాడు. దానికి తోడు ఈ మంత్రులు ఉంటారే, ఒక్కొక్క మంత్రి చాలా మంచి మంత్రులు ఉంటారు, ఒక్కొక్క మంత్రి కంత్రి. వీడి దగ్గర ఉన్న దురదృష్టం ఏమిటంటే డబ్బుకి లొంగిపోయి ఇతని గుట్టుబట్లు రహస్య మార్గాలు చెప్పి మొత్తం మీద వీడిని తుక్కు కింద ఓడించేశారు. ఒక్కడు మిగిలాడు, భార్య ఎడిపోయిందో తెలియదు, ఆవిడ పారిపోయింది, పిల్లలు పోయారు, కోసం మొత్తం ధనాగారం అంతా అపహరింపబడింది, ఈయన తుక్కుగా ఓడిపోయాడు, నానమ్మడు లేడు. దాంతో పాపం ఏకాకి హయమారుహ్య జగామగనం వనం, ఒక్కడైపోయాడు పాపం. అనేకాక్షౌహిణి సైన్యంతో నిరంతరం పరివేష్టింపబడి ఉండే మహారాజు, ఇంతమంది జనం సేవలు చేస్తూ ఉంటే ఠీవిగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజుగారు ఇవాడ ఒంటరిగా వెంట ఒక్కడు లేక ఏకాకి అయిపోయాడు బాబాయ్. ఏకాకి హయమారుహ్య, ఓ గుర్రం ఎత్తి పాపం రథం మీద పెడితే దొరికిపోతాడు. అదే గుర్రం అయితే మారువేషంలో పెడితే ఎవడో వెళ్ళాడో తెలియదు. గుర్రాలపై చాలా మంది పెడతారు కానీ రథం వేసేది రథం మీద జెండా, ఈయన జెండా ఎవరికైనా గుర్తే. అందుకని రహస్యంగా తప్పించుకుపోవడానికి ఒక్క గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి పోయాడు పాపం. లోపల లోపల దుఃఖిస్తూ కాలంలా అయిపోయింది, బంగారం లాంటి రాజ్యం నాశనం అయిపోయింది, భార్య ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో అని బెంగపెట్టుకుని దిక్కు తోచక తిరగ్గా తిరగ్గా అక్కడ తత్రాశ్రమ భద్రాక్షీత్ ద్విజవర్యస్య మేధసః, సుమేధుడు లేక మేధ అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు అక్కడ, చాలా గొప్పవాడు ఆయన. ఆ సుమేధ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. కష్టంలో సుఖం అంటారు. ఎప్పుడైనా మనకి దుఃఖం కలిగితే ఆ దుఃఖం నుంచి మనల్ని రక్షించే ఏకైక వ్యక్తి గురువులు మాత్రమే ఉంటాడు. ఒక సద్గురువు దొరికాడంటే పరమ దుఃఖం నుంచి బయటపెడతాడు, తన మంత్రశక్తితో ఉపదేశంతో ముందు చిత్తశాంతిని ఇస్తాడు. మనప్రశాంతి రాగానే కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మంత్రోపదేశం చేస్తాడు. ఈయనకి ఆ సుమేధుడు అనేటటువంటి గురువు దొరికాడు. వెంటనే వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, అయ్యా నేను ఓడిపోయానండి అంటే ఆయన అన్నీ తెలుసు, అయినా ఏం మాట్లాడుకుంటా నాకు అన్ని తెలుసు అయినా, అది నా ఆశ్రమంలో ఒక ఆశ్రమం నీకు ఇస్తున్నా, హాయిగా అందులో కూర్చో, నా శిష్యులు నీకు రోజు కావలసిన ఆహారం అందిస్తారు, తింటూ ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఇంకెంత మించి ఏం మాట్లాడలేదు. వెంటనే ఆయన ఒక పర్ణశాలలో ప్రవేశించాడు. ఏదో గురువుగారు పురాణం చెబుతూ ఉంటే వినేవాడు. పొద్దుటే లేచి స్నానం సంధ్యావందనం అన్ని చేస్తుంది, వాడిచ్చే ఫలాలు అవి తింటూ ఇది మృష్టాన్న భోజనం చేసేవాడు. ఇప్పుడు కేవలం తుప్పలు పళ్ళు వీటితోటి బతుకుతున్నాడు అనమాట. నారింజకాయ, యాపిల్కాయ, ఏదో కన్నదుంప ఇలాంటివన్నీ పక్కన పెడతారు చూడండి, వీటిని తింటూ పచ్చి ఆహారం తింటాడు అనమాట. ఒక్కొక్కరు చెప్పాలంటే ప్రాకృతిక ఆహారంలో పడ్డాడు. ఇప్పుడు 9 రోజులు గడిచింది. రోజు రోజుకి మనస్సులో అశాంతి. గురువులు పూర్వకాలంలో అరణ్యాలలో వేదాధ్యయనం చేయిస్తూ వీలున్నప్పుడల్లా పురాణ గాథలు చెప్పేవారు. పురాణ గాథలు గొప్ప మనఃప్రశాంతిని ఇస్తాయి. ఎదురుగుండా కూర్చుని వినేవాట, కానీ అదే చిత్రము మనస్సుకు మాత్రం శాంతి కలగడం లా. నిజేంద్ర పోయింది మాటలా, ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, రాజ్యం పోయింది. పైగా భార్య ఏమైందో తెలియదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు. ఎన్ని కథలు విన్నా మనస్సుకి ఆయనకి శాంతి కలగడం లా. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియని బాధపడుతూ ఉంటే వీడికి సమయానికి ఎవడ దొరకాలో వాడు దొరుకుతారు. ఆ అడవిలోకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన గొప్ప వ్యాపారం, ఒక వైశ్యుడు అనమాట. అతని పేరు సమాధి. ఏడుస్తూ అతను వచ్చాడు. రాజుగారికి ఏడుస్తున్నవాడు దొరకగానే ఓదార్పు దొరికింది. ఏడ్చేవాడికి ఏడ్చేవాడు దొరికాడు అనుకోండి, కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టంలో ఉన్నవాడు దొరికితే అతను తెలియని ఆత్మీయత అనమాట. మీకు ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట, వ్యసనపురుడికి వ్యసనపురుడు దొరికాడంటే ఎంత ఆనందం ఉంటారు మీకు. ఈ రైల్వే స్టేషన్స్ లో సిగరెట్లు కలిచేవాళ్ళంతా తోట తెరతారు. అంత వాళ్ళకి అదొక ఆనందం. ఎవడి లక్షణం వాడనమాట. అబ్బ నిజం చెప్పాలంటే అప్పుడు ఆ పీఠంలో కూడా ఉంటారు కొంతమంది శిష్యులు, పాత వేసం వదిలించుకోలేరు, గురువు గారి దగ్గర బయటపడరు, కానీ వాడు దండం పెడితే నిత్యాగ్రహంతరం వల్ల అద్భుతమైన ధూపదీపం ఏం చేయాలని నాకే వస్తే ఉందన్నమాట. వీళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారండి వీళ్ళు. వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏక చిత్తం అనమాట. ఐక్య వచ్చి ఉంటే వాడదే, అంత ఐక్య వచ్చి ఉంటే ఎక్కడ ఉండదు. ఇంకా ఏ శిష్యులతో కలవదు. ఈ నలుగురు ఎప్పుడు కలిసి కూర్చునేవారు. ఎప్పుడు ప్రయాణంలో తీర్థయాత్రలకు వచ్చినా ఈ నలుగురు కనిపిస్తుంటే నాకు అనుమానం వచ్చి ఏమిటి ఎంత ఐక్య వచ్చే వెళ్ళకని ఎంక్వైరీ చేయగా అసలు రహస్యం ఇది. అందరూ నిత్య ధూపాగ్రులు అనమాట పాప వాళ్ళు మహానుభావులు. ఇలాగా ఈతడు వ్యసనంలో ఉన్నాడు, కష్టంలో. ఆ కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టపడి దొరకగానే వెంటనే దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎందుకైనా ఏడుస్తూ మంచి ధైర్యంగా ఉండాలి అన్నాడు పైగా. తమరెవరు ఏమిటి కష్టం ఏమిటంటే అప్పుడు వచ్చినవాడు సమాధి నామ వైశ్యోగం ఉత్పన్న ధని నాం కులే. నేను మంచి ఐశ్వర్యవంతుల కులంలో పుట్టాను, వైశ్యుణ్ణి, నన్ను సురధుడు అంటారు, చాలా సంపాదించాను, కోట్లకు పడగలెత్తాను. పూర్వకాలంలో ఒక కోటి బంగారు నాణాలు పోగయ్యాక వాటిని బ్యాంకుల్లో వేసిన రాజుగారి దగ్గర పెట్టిన ఇంకో వడ్డీకి తిప్పిన ఒకవేళ దొరుకుతాయో దొరకవు అనే భయంతో కొంత డబ్బుని భవిష్యత్తు కోసమని దాచేవారు. దాచినప్పుడు ఏం చేసేవారట, ఒక కుండలో ఈ కోటి బంగారు నాణాలు పోసి ఈ కొండని పెరట్లో, పెరడంటే ఆ రోజుల్లో 10 ఎకరాలు 25 ఎకరాలు భవనాలు కట్టుకునేవారు పని. అందుకని అందులో తవ్వి అందులో పాతి పెట్టి మరి కోటి బంగారు నాణ్యములు ఉన్నటువంటి కొండలు ఎప్పుడు ఎక్కడ పాతి పెట్టేవో తెలియదుగా. మళ్ళీ భూమి అంతా దొరడం కష్టం కనుక దాని మీద ఒక పడగను పెట్టేవారు, ఒక నాగేంద్రుడి పడగను అనమాట. అంటే ఈ పడగ కింద కోటి నాణ్యాలు ఉన్నట్లు లెక్క. అందుకే పాతకాల పిల్లల్లో పడగ ఉందంటే గ్యారంటీగా కింద బాగా నాణ్యాలు ఉన్నట్టే. ఇప్పుడు పాతమంది తవ్వమని కాదు, కానీ ఆ రోజుల్లో కోటికి ఇలా పడగ ఎత్తేవారు అనమాట. అది కోటికి పడగెత్తడం అంటే. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే దీని కింద తవ్వి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటివి ఆ రోజుల్లో ఇతను 14 కోట్లకు పడగెత్తాడు, అంతటి డబ్బు ఉన్నవాడు. కానీ పిసిడి కొట్టుతనంతో ఎవరికి రూపాయి ఇవ్వకపోవటం వల్ల పిల్లలకి కోపం వచ్చి ఆ ఎంత సంపాదించినా మా నాన్నగారు ఖర్చు పెట్టుకోవడానికి ఏమి ఇవ్వడం లేదు, ఇదేమి తండ్రి అని కోపగించి ఏకంగా తల్లితో కలిసి అంటే ఈయన భార్యతో కలిసి కొమ్మక్కై మెడ పట్టుకుని ఇంట్లోకి పెట్టేశారు. చీపు అని ఆస్తి అంతా లాగేసుకున్నారు. సంతకాలు పెట్టకంటే బలాత్కారంగా 1000 బంతలు వేయించుకున్నారు. మొత్తం దస్తావేజులు లాక్కుని గెట్టేస్తే ఏడుస్తూ అడవిలోకి వచ్చాట. అయ్యా ఎంతో కష్టపడి కోట్లు కొట్లు సంపాదించానండి, ఎన్ని సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంది, నాకు కర్మ కాకపోతే నా భార్య నా పిల్లలు ఎవరి కోసం ఇంత ఆస్తి సంపాదించారో వాళ్ళే గెట్టేశారు, ఇంకా నాకు దిక్కే ఉంది అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడవకయ్యా నాకు బలివడి దొరికి నా రాజ్యం పోయింది, నీకేమో వ్యాపారం పోయింది, ఇద్దరం దొందు దొందే దొందప్ప, మన ఇద్దరం కూర్చుందాం అని ఇద్దరు కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళారు. మహర్షి ఇతడు కూడా కష్టంలో ఉండి వచ్చాడు, నా గుడిసెలో అట్టే పెట్టుకోరా అంటే ఆశ్రమంలో అట్టే పెట్టమన్నాడు మహర్షి. ఇద్దరు వీరున్నప్పుడల్లా హా నా రాజ్యమా అని రాజుగారు, అయ్యో నా కోట్లు అని ఆయన, ఇద్దరు దుఃఖిస్తున్నారు. ఓ రోజు ఇద్దరికే దుఃఖం పెరిగిపోయింది. అప్పుడు రాజుగారు ఈయన ఓదార్చి, ఏమయ్యా నీ భార్య మీద ఎందుకు నీకు వ్యామోహం, మెడట్టు గెట్టేసింది, నీ పిల్లలు చీ అన్నారు, ఇంకా నా పిల్లలు నా డబ్బు అంటారు ఏంటంటే ఏం చెప్పమంటాం అయ్యా, కష్టపడి సంపాదించాను మహారాజా, నీకేం తెలుస్తుంది బాధ, నా డబ్బంతా నా పిల్లలు తగలబెడుతున్నారేమో అని బాధ, నా ఇల్లు పొరపాటున తాకట్టు పెడతారేమో అని మరొక బాధ, నా భార్య ఏమైపోయిందో అని ఇంకో బాధ. ఈ విధంగా అనుక్షణము వాళ్ళనే తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్ట. నువ్వు అన్నది నిజమే, నేను రాజ్యం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నా రాజ్యం ఏమైందో, నా కోశం ఏమయ్యిందో, నా అమాత్యులు ఏం చేస్తున్నారు అని అదో బాధ, కనపడకుండా పోయిన భార్య ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యారని మరో దుఃఖం, ఈ దుఃఖం నన్ను పట్టి పీడిస్తోంది. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, ఇదేదో కనుక్కుందాం గురువు గారి దగ్గరికి అని ఇద్దరు కలిసి జపానంతరం పిల్లలకి పాఠం చెప్పడానికి ఆసనం మీద కూర్చుని ఉన్న మేధస్సుడి దగ్గరికి వెళ్లారు. సుమేధ మహర్షికి నమస్కరించి, అయ్యా మేమిద్దరం అన్నిటికీ అతీతంగా ఉందామనుకున్న ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంది. రాజ్య వ్యామోహం నాకు, కుటుంబ వ్యామోహం ఆయనకి. ఎందుకు మాకు ఈ వ్యామోహం? పోనీ మేమేమి అపవిత్ర ప్రదేశంలో లేవు, మీలాంటి మహాత్ముల ఆశ్రమంలో ఉన్నాం. మీ వంటి వారు చెబుతున్న అపూర్వ పురాణాన్ని శ్రద్ధగా వింటున్నాం. ఇన్ని పురాణాలు విన్నా దుఃఖం పోవడం లేదంటే ఏదో బలమైన కారణం ఉంది అనగా ఆయన చిరునవ్వు నవ్వి అప్పుడు అన్నాడన్నమాట, ఈ చరాచర జగత్తంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉంది. ఆ మాయ పశువులు పక్షులు అనే తేడా లేకుండా అన్నింటినీ పట్టి పీడిస్తుంది. చూసారా, కేచిత్ దివాంధాః, కొన్ని పగటిపూట కళ్ళు కనపడకుండా దాక్కునే ప్రాణులు అంటే గొడ్లబొబ్బలు, వాటికి రాత్రి తప్ప పగలు కనపడదు. మరికొన్ని రాత్రిపూట కనబడకుండా ఉంటాయి, కొన్ని పగలు రాత్రి కూడా సరిగ్గా కనబడని ఉన్నాయి. కొన్ని జంతువులు నోటితోటే ఆహారం స్వీకరిస్తాయి, మళ్ళీ ఆ నోటితోటే బలవసరి తెలుసా. మీకు కపోత పక్షులు ఉన్నాయి, ఈ కపోత పక్షులు తలకిందులుగా వెళ్లాడతాయి, వాటికి ఆశ్చర్యం మలద్వారం ఉండదు, నోరే మలద్వారం, నోరే ఆహార స్వీకారానికి. ఎక్కువగా పశ్చిమ గోదావరిలో ఆ లక్కవరం ఆ ఏరియాలో కనపడతాయి, అందుకే మీకు గుర్తుందో లేదో పూర్వం వాటి కళ్ళు కూడా కనపడవు. చిత్రం భగవంతుడు వాడి కళ్ళు కూడా ఎవరా, ఏ పాపం చేసే తలకిందులుగా వెళ్లాడతాయి. తిండి దాంతో బలము దాంతో, అందుకే కళ్ళు లేని కపోతిని బావో అనే వారు మనం గుర్తుందో మీకు ఇవన్నమాట. కళ్ళు లేని కపోతిని కపోతిని కాదు, బోధిని ఇంకో గాదిని. కపోత పక్షులు అంటారు వాడు, అచ్చం పౌరు అలాగే ఉంటాయి కానీ తలకిందులుగా వెళ్ళాడితే ఇంత విచిత్రమైన పక్షులు ఉంటాయని నేను మొదటిసారి చూశాను వాడు చాలా కాలం క్రితం. అలాంటి విచిత్ర ప్రాణులు కొన్ని, నత్తగుల్లం లాంటి ప్రాణులు కొన్ని, ఇన్ని రకాల ప్రాణుల్ని మహామాయ తన దివ్యశక్తితో సృష్టించి ఆ మాయ విష్ణుమాయగా, యోగమాయగా, జగన్మాయగా, మహామాయగా అనేక నామాలతో కీర్తింపబడుతున్నది. శివుడి దగ్గర ఉన్నప్పుడు శివమాయగా, విష్ణువు దగ్గర ఉంటే విష్ణుమాయగా, బ్రహ్మ దగ్గర ఉంటే బ్రహ్మమాయగా, అతీతంగా ఉన్నప్పుడు మహామాయగా, పరామాయగా, మాయగా పిలువబడుతుంది. ఆ మాయ వల్లే ఈ జగత్తంతా పుడుతోంది, పెరుగుతోంది, నశించిపోతోంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, పరాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞాని అయినా అన్ని విడిచిపెట్టి అరణ్యాలలో కఠోర దీక్షతో తపస్సు చేసేవాళ్ళు, యోగాభ్యాస తత్పరులు, మేము జ్ఞానులం అనుకున్న వారిని కూడా ఈ మాయ పట్టుకుంటుంది. వాళ్ళ మనస్సులలో చేరి వారిని సంసార వ్యామోహంలో పడేలా చేస్తుంది. నాకే కోరిక లేదనుకున్న వశిష్ఠుడు నూరుగురు కొడుకులను అందుకే కన్నాడు. మహాతపస్సు చేసి పైకి వస్తున్నప్పుడల్లా ఈ మాయ వల్లే కోపావేశాలకి లోనై విశ్వామిత్రుడు భ్రష్టుడయ్యాడు. ఉపమన్యుడు లాంటి మహాత్ములు ఈ మాయ వల్లే అప్పుడప్పుడు క్రోధావేశాలకు లోనై శాపాలు పెట్టి తమ తపశ్శక్తిని పాడు చేసుకున్నారు. ఈ మాయ స్తోత్రాలకి లొంగదు, ఈ మాయ దేనికి మనకి పట్టుబడదు, కేవలం భక్తియుతులకు మాత్రమే స్వయంగా తనంత తాను చెక్కుతుంది. ఈ మాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే పట్టుకుంటుంది, ఇక సామాన్యుల సంగతి చెప్పేదే ఉన్నది. దీనికి లొంగని వాడు ఎవడు ఉండదు. సంసార వ్యామోహంలో మనం పడుతున్నామంటే ఈ మాయ ఏ మూల కారణం? నాకేం వద్దంటాడా, కానీ మళ్ళీ ఆ వస్తువు కనపడగానే టక్కన వ్యామోహంలో పడిపోతాడు. ఈ పూట ఉపవాసం ఉందామనుకుంటాడు, ఎవరో పట్టుకొచ్చి మాంచి రెండు మిరపకాయ బజ్జీలు కంపగా వేయించిపోతే కారంతో ఉందో అక్కడ వేయగానే ఇంకొక బజ్జీ అంటాడు. ఇది వ్యామోహం అంటే. అన్ని వేయించానంటాడు, మళ్ళీ ఆ పాయసం చూడగానే ఆయాసం వచ్చేదాకా తింటాడు. ఇలా అనుక్షణం వస్తువులని కాని కోరికలని కాని జయిద్దామనుకున్నవాడు జయించలేక మళ్ళీ దాన్ని వెంటబడుతున్నాడంటే అదే మహామాయ. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఆయన. జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులనుకున్న వారి మనస్సులను కూడా దేవి భగవతి హిస, ఆ భగవతి మహామాయ బలాదాకృష్య బలంగా లంపొచ్చి మహామాయ ప్రయచ్చతి, ఆ మాయ సంసారంలో దోసిపోతుంది. అందువల్ల దానివల్లే జంతువులు వ్యామోహంలో పడుతున్నాయి, పక్షులు వ్యామోహంలో పడుతున్నాయి, మీరు వ్యామోహంలో పడ్డంలో ఆశ్చర్యమేముంది రాజా ఓ ఐశ్వర్య. చూసారా పిచ్చుకలు ఎదురుగుండా గూడు కట్టుకున్నాయి చెట్టు మీద, పిల్లలకి అప్పుడే నోరు తెరుస్తూ ఎర్రగా ఉన్నటువంటి రోళ్లతో ఉన్న పిల్లలకి ఆహారం పట్టుకొచ్చి తాము తినడం మాని రోడ్లో పెట్టి చుక్కు చుక్కని పెడుతున్నాయి. చూసారా నిజంగా తల్లిదండ్రులకు ఆకలి వేస్తోంది, కానీ వాటి ఆకలిని కాదనుకుని పిల్లలకు అన్నం పెడుతున్నాయి పక్షులు. మనం కూడా అంతే, మన కోరికలు చేయించి మనకి ఎన్ని ఖర్చులున్నా వాటిని అదుపులో పెట్టుకుని మా పిల్లలు చక్కగా పైకి రావాలని పిల్లల కోసం ఇళ్లు కొంటూ, పిల్లల కోసం పలకలు కొంటూ, పిల్లల కోసం డిపాజిట్లు చేస్తూ పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు రెండు జల్లలు కొట్టి పోతారు వాళ్ళ దాన్ని వాళ్ళు, అయినా వాళ్లే కావాలని కోరుకుంటారు. ఇదే మహామాయ. ఇతడు సంపాదించిన సంపాదన అంతా లాక్కుని బయటికి కంటినా వాళ్ళ మీదే ప్రేమ. ఎంత గింజుకున్నా మా పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు తప్ప పొరపాటు కూడా భర్తాగర్ గారి ప్రణవ పెట్టి తిద్దామని ఒక్కడను కొట్టాడా? అంతే మీరాడి జ్ఞానం గురించి అంటే సహజంగా లోకమాయ, ఇది మహామాయ. అంత తేలిగ్గా ఈ చేత్తో అమ్మో వాడు పరాయి వాడు వీడు రావాడు, అందరికి ఇదే లక్షణం వస్తుంది. ఈ మాయ వల్లే మనం సంసార వ్యామోహంలో పడుతున్నాం నాయన. అందుకే నీకు రాజ్య వ్యామోహం, ఇతడికి కుటుంబ వ్యామోహం అనగానే రాజుగారికి అనుమానం వచ్చింది. కాశీ ఆవిడ ఎవరు, ఆ మాయ ఎలా పుట్టింది, కథముత్పన్న ఎలా పుట్టింది అంటే రేపు ఎడవుడు పుట్టడం ఏమిటి, స్వయంభు తన ఎంత తానే ఉంది, సర్వవ్యాపిని అనంత శక్తి, ఇక్కడ ఉంది అక్కడ లేదు అనుకుండా ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన ఒకనొక అపూర్వ దివ్య శక్తి మహామాయ అంటే. ఆ మాయ ఎప్పుడు ఉంటుంది సనాతని గుణమయీ, అందుకే ఆవిడ్ని నారాయణి అన్నారు. జలాల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, అగ్నిలో ఉంటుంది, వాయువులో ఉంటుంది, మళ్లీ వీటికి అతీతంగానూ ఉంటుంది, గుణాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నిర్గుణగా ఉంటుంది. అటువంటి మహామాయ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపములకు అవతారములని పేరు. ఆవిడ మొట్టమొదట ధరించిన ఒక అపూర్వమైనటువంటి రూపము విష్ణుమాయ అని ఇక్కడి నుంచి వరస్వ అద్భుతమైన అమ్మవారి చరిత్ర చెప్పాడు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో కలిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సురథుడనే రాజుగారికి, ఈ సమాధి అనేటటువంటి వైశ్యునికి సుమేధుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఆయనకి మేధావి అని కూడా పేరు అన్నమాట. ఆ మహర్షి చెప్పిన కథ, ఈ కథ వంటి కథ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. పరాకాష్ఠ, దేవీ భాగవతం, ఈ దుర్గా సప్తశతి, ఇవి మంత్రశాస్త్రాలు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వస్తుందో తెలిసే ఇది వినడం అంటే అంత తేలిక కాదు. ఇది వినడానికి కూడా అర్హత కావాలన్నారు. అనగా భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో వినేవారు పూర్వం. ఇది చెబుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు గారి జీవితాన్ని ఎంతో మంది చరితార్థం చేసుకున్నారు. ఇది కొన్ని వేల యజ్ఞములతో సమానంట. ఈ కథ వినడం అంటే 10,000 యజ్ఞముల కంటే, 100,000 అస్యదానం కంటే, కోట్ల గజదానాల కంటే, అనేక కోట్ల గోదానాల కంటే ఈ కథ వినడం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పదన్నమాట. నేను చెప్తాను, ఇది నా ఉపాస్య దేవత అమ్మంటే. అందుకే ఈ కథ చెబుతున్నప్పుడల్లా శరీరం ఏదో తెలియని ఒక గౌరవ పాటికలో అవుతుంది. మహాభాగ్యవంతులు కనుక మీరు కొంతమంది వినగలుగుతున్నారు, మహాభాగ్యవంతులు కనుక నేను చెప్పగలుగుతున్నాను, లేని వాళ్ళ గురించి అనవసరం అనుకోవడం కూడా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో ఉన్న కాలంలో గాఢంగా నిద్రపోతున్నాడు ఆ జల ప్రళయంలో శ్రీ మహావిష్ణువు. యోగమాయా ప్రభావం వల్ల ఈ యోగమాయ అప్పుడు ఆయన పట్టుకుంది. దానికి తామసీమాయ అని పేరు. మానవుడికి గాఢంగా నిద్రపడితే అది తామసీమాయ, గాఢంగా నిద్రపట్టకుండా మధ్యరకంగా నిద్రపడితే రాజసీమాయ, అసలు నిద్ర లేకుండా బతుకుతున్నాడంటే తపశక్తితో అది సాత్వికీమాయ. సాత్వికీమాయ కష్టం, రాజసీమాయ అని ఉంటుంది. అది కుర్చీలో కూర్చుకుంటే నిద్రపోతారు వాడు, వీరున్నప్పుడల్లా స్తంభాన్ని దారబడి కసి మునిగేస్తారు.